श्री गुरु गणपति वाणी हयकंदर दत्त दक्षिणास्यानाम चरण स्मरण अवित्या हरणे करणम ममास्तु सच्छरणम। ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। अरुणां करुणाकरकृपाक्षीं धृतपाशाङ्कुशपुष्पपानचापाम् अणिमालिभिरावृतामयूखैः अहमित्येव विभावये भवानि। ध्याये पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभान्तिसहस्रां करकलितलसद्भेन पद्मान्वराङ्गी सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानी। श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरमुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामणिकचुम्बिकस्तूरिकां समन्दासितेक्षणां ससरचापपाशाङ्कुशां अशेषजनमोहिनी अरुणमाल्यभूषाम्बरां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकां। ऐंकार ह्रीकार रहस्ययुक्ता
ऐंकार ह्रीकार रहस्ययुक्ता
श्रीङ्कार गूढार्थ महाविभूत्या ओंकार मर्म
प्रतिपादिनीभ्याम्
नमो नमः श्री गुरु पादुकाभ्याम् श्रीमात्रे नमः। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। श्री सौंदर्य बहवी आनंद बहवी नाम प्रथम भाग शिव यदि भवती शक्त प्रभवित न चेदेव देवो न खलु कुशल स्पन्दितुमपि अतः स्वामाराध्या हरिहर
अभय वरदो दैव भवतः
पानैवासि प्रपतिपवनाभीत्यभिनया भयात्रासमधिकम् शरण्ये लोकानां तव हि चरणावेव विपुनो
पञ्चभिरपि प्रतिपन्ना विश्वम्भो नवभिरपि मूल प्रकृतिभिः चतुश्चत्वारिंशत्सुजलकलाश्रीयम् सौन्दर्यम् तुलिनगीकव्ये कवीन्द्रान्तम् कथमपि प्रभृतयः यदा लोकौत्सुक्यामरलनायासि मनसा
पञ्चाशत्
उपासे द्वादश
Sthishyatvadikapanchashadhanile
Dividvishyam samasisevushyaspiriti Mayukhasne chamamdhivarubhava Padamdhivar Sarasyasnashuddha Shishimbhavyamadhutamakupa
Tavatnya malam ya, sana celita yur puluh Shiva Yuvati Pa Lalatam lavanya, shuti vimala mabhati
భగవము పూజీయం తన్మన్యే మకుట భవితం చంద్రసఫలం విపర్యాస న్యాసాదుభయమం సంపూర్య చంద్రః
ప్రభుత్వ Thank you. Bhagavan Sakti, Kakina Kamati, Karpa Arata, Bhagavan Bahu, Bhagavan Manakati, Shantati Madhye Pruthurvasi Jaro Hamsha हरि ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। ओम श्री आदिपराशक्तये नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। మనమందరం కూడా ఇంకా కంటతా అంటే రావడం మాలాంటి వాళ్ళకి కష్టం అనుకోండి, చిన్నపిల్లలు అంటే కంటతా పడతారేమో, పెద్దవాళ్ళకి కంటస్థం చేయడం అనేది అంత సులభం కాదు. చిన్నప్పుడు చేసినట్టుగా ఇప్పుడు చేయలేం కాబట్టి లేకుండా జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తే చాలు. కొంచెం అర్థం కూడా చేసుకొని మనం చదవగలిగితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అర్థం పడక అర్థం తెలిస్తేనే కానీ ఊరికనే ఏంటంటే గ్రామ్ ఫోన్ రికార్డు ప్లేయర్ లాగా అలాగ వెళ్తూ ఉంటుంది అన్నమాట. మనం అమ్మ పాదాలు అమ్మ నడక ఇవన్నీ చెప్పుకొని ఇంకా 91వ శ్లోకంతో అమ్మ యొక్క ఆకార వందన పూర్తి చేసుకున్నాం. అంటే ఏంటి, అమ్మ యొక్క కిరీటం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అమ్మ యొక్క శిరోజాలు, అమ్మ యొక్క అలికలు ముంగురులు, ఆ తర్వాత నూదులు, ఆ తర్వాత తలలో ఉండేటటువంటి సింధూరం, మరి అమ్మ కళ్ళు, కనుబొమ్మలు, చెక్కిళ్ళు, నాసిక, పెదవులు, అంటే ఏంటి ఇదంతా కూడా పైకి మొట్టమొదటి కూటం ఏమని చెప్పుకున్నాము, వాక్పద కూటం. జ్ఞానం జ్ఞానానికి స్థానం వాక్పద కూటం. ఇదంతా అయ్యాక కంఠం వరకు వచ్చాము. కంఠం కూడా అయిపోయింది. కంఠం కోకిల సరస్వతి దేవి ఆమె కంఠం నుండే ఉంటుంది. ముఖే ముఖే సరస్వతి అంటే ఏంటో కూడా మనం చెప్పుకున్నాం. కంఠాన్ని పైన మూడు లోకలు ఉన్నాయని గమనించినా కూడా అంతరంగంలోకి వెళ్ళి ఇంకా మనకి ఏమని చెప్పారంటే ధ్వనులన్నీ కూడా ఇక్కడి నుంచే పుడుతున్నాయి. ఒక మన సంగీతం పాడేటప్పుడు ఒక ఒక శృతి, ఒక లయ, ఒక గతి అనేది ఒక కాలం రెండో కాలం మూడో కాలం మనం పాడుతున్నాం కదా, దానిని గతి అంటారు. అలాగే అన్ని విషయాలు కూడా సంగీతానికి సంబంధించిన విషయాలన్నీ కూడా అమ్మ కంఠంలో ఉంటాయి. కనుక అమ్మ జగన్మాత సరస్వతీదేవి కూడా ఆవిడ ముందర అవిరళంగా శివుడి యొక్క స్తుతి చేస్తూనే ఉంటుంది. నా చెవులు ఉన్నందుకు నా ప్రభువు యొక్క సచరిత్రలని నేను వినాలి అని ఆవిడ నిశ్చయించుకుంది. కనుక ఆ సరస్వతీదేవి కూడా అమ్మ మనసుకి ప్రవర్తిస్తోంది. ఏ విధంగా అమ్మకి ఏది ఇష్టమో అది చేస్తుంది. అమ్మకి గురు చరిత్ర ఇష్టం కాబట్టి గురు చరిత్రలనే పాడుతోంది, గురు చరిత్రనే వినిపిస్తోంది. గురువు అంటే ప్రభు అంటే ఒకటేనండి, శివుడన్నా గురువన్నా ఒకటే. కనుక అటువంటి ప్రభువు యొక్క తన స్వామి యొక్క చరిత్రలని விஷயம் பார்த்து வந்துட்டாங்க. பாடி பாடி பாட்டு அப்புறம் அம்மா முதல்ல ஒன்றுமோ அவட சக்கதி அமீனா மாதிரி அமைச்சு தாக்கி அப்பா முடிச்சு போய் தலையில அடிச்சு வச்சிருக்கு. அம்மா யொக்க குண்டலாளுக்கு உன்னட்டு சின்ன சின்ன மொபைல் இல்லாத கதிரி கதிரி சக்கடி நாதம் பேசிட்டேன். சனா போகுது சனா போகுது. కానీ ఆ తరువాత శ్లోకంలో అంతరార్థంలోకి వెళ్ళినప్పుడు ఆటేటి రాగాలన్నీ పలుకుతున్నాయి. నవ విధ రాగాలు అక్కడ చెప్పారు కదా, అనేక విధ రాగాలు పలుకుతున్నాయి సరస్వతీ దేవి తంత్రంలోంచి అని చెప్పినప్పుడు అమ్మ ఆవిడవన్నీ పాడుతుంటే సాగు సాగు అంటారు. చాలా బాగుంది ఎందుకు బాగుంది ఆవిడ మాట అనేసరికి సిగ్గుపడిపోయింది సరస్వతి. సిగ్గుపడిపోయి తన ముఖం మీద గుడ్డ కప్పేస్తుంది. తన పనుకొచ్చు తల మీద కప్పేస్తుంది, తన వేణ మీద తన మీద కూడా కప్పేస్తుంది. సిగ్గుపడి అమ్మా ఏంటమ్మా నీ శక్తే కదమ్మా ఇక్కడ పలుకుతోంది, అలాంటిది నువ్వు సాధు సాధంతున్నావు ఏంటి అన్నట్టుగా సిగ్గుపడింది. కానీ గురుమూర్తి కూడా ఏమి చేత కానీ మనలాంటి వాళ్ళని అందరినీ గమనించే పెట్టి తత్వం చెప్పించుకుంటూ మనం ఏది పలికినా వారు వింటూ పాపం తలుపుతూ వేష్ అనుకుంటూ ఉంటారు. ఇలాగా అదే గుర్తుకొచ్చింది నాకు ఆ శ్లోకం చదువుతున్నప్పుడు. ఇవన్నీ మహామంత్రాలండి, శ్లోకాలు మట్టుకే కాదు మహామంత్రాలు. ఎందుకంటే సమయాచార తత్వాన్ని నిరూపణ చేస్తున్న మహామంత్రాలు ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఇంకా అమ్మ పెదాలైపోయాయి, అమ్మ యొక్క కంఠం అయిపోయింది, అమ్మ యొక్క పక్షస్థలం అయిపోయింది. మధ్యకూటానికి వచ్చేసాం, ప్రతి అధో భాగానికి కూడా వచ్చేసాం. కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి. తర్వాత ఇంకోటి మూడోదేటి శక్తికూట ఏకతాపన్న కత్యదో భాగధారిణి. శక్తికూట ఇది కింద భాగం అన్నమాట కనుక ఇది కూడా మనం పూర్తి చేసుకున్నాం. దాంట్లో ముఖ్యంగా ఆ భావన ఎక్కడికి వచ్చి దాగిందండి, పాదాలు అంటే నఖ శిఖ కాదు. మామూలు మనుషులు మామూలు అసలు దేవతారాధన అది చేసినప్పుడు నఖ శిఖ పర్యంతమే మనం ధ్యానం చేయాలి. కానీ అమ్మ మరి ఎలా ఉద్భవించింది చిన్నప్పుడు కుండల్లో వచ్చి ఇంద్ర కాళ్ళు వచ్చాయి, ఇంద్ర కాళ్ళు పుట్టిందా అమ్మ తనొచ్చి శీర్షోదయం అయింది. అందుకని శిరస్సు నుంచి మొదలు పెట్టారు వర్ణన. శిరస్సు నుంచి ఇలా కిందకేటి పాదానికి రాయిపోయింది. ఇప్పుడు ఇంతవరకు అయిపోయింది. ఇంతవరకు అయిపోయాక మరి ఇప్పుడు ఈ అమ్మ ఎక్కడుంది? ఇప్పుడు చిదగిన కుండల నుంచి వచ్చేసింది, బయటకు వచ్చింది, నడుచుకొని వచ్చింది. చూడండి మీకు సామ్యం చూపెడతాను నేను. తిరుపతి చదువుకుంటున్నప్పుడు కూడా ఇదే విధంగా మనం వీళ్ళందరూ కూడా ఎవరు గోపికలందరూ కూడా స్వామివారి దగ్గరికి ఉండి శత్రురాజులు ఓడిపోయినట్టుగా ఓడిపోయి మీ దగ్గరికి వచ్చాము, మేము మంచం కింద చేరాము అన్నారు. మంచం కింద చేరాము అన్నారు. అంతేకాకుండా ఇప్పుడు మీరు మా భవనానికి వచ్చి మీరు రాజభవనాన్ని దగ్గరికి వచ్చి మేము చెప్పేది విని పరిశీలించి మాకు మీరు ఒక ప్రత్యుత్తరం ఇవ్వాలి అని అంటే ఏంటన్నమాట దీంతో అర్థం, మనలో ఉన్నటువంటి ఆ ఏ అనంత శక్తినవుతూ ఉందో ఆ శక్తిని ఇంతకు ముందర చెప్పిన 41 శ్లోకాల్లోనూ మనకి మూలాధారం నుంచి సహస్రారం వరకు నడక ఎలా వెళ్తుందో చెప్పారు. చెప్పాక మళ్ళీ సహస్రారం నుంచి మూలాధారానికి కూడా చెప్పారు. ఆ ఆఖరికి వచ్చేది అక్కడ. సహస్రాల నుంచి మూలాధారానికి వెళ్ళేటటువంటి సమాధానం ఉంటే చెప్ప ఆఖరికి 41వ శ్లోకం చదువుతున్నాం కదా, సమాధారే మూల 41. ఆ విధంగా అంటే మన మహాన్యాసంలో చెప్పినట్టు ముందర మూర్ధ్ర తర్వాత ఏంటి ముదురు శిఖ ఇవన్నీ చెప్పారు కదా, ఇలా ఒక్కొక్కటి పాదాల దగ్గరికి వెళ్తారు. మళ్ళీ సెకండ్ టైం చెప్పిన కింద నుంచి పైకి వస్తారు, అంతేనా అండి, కింద నుంచి పైకి వస్తారు అంటే ఏంటనమాట, మనకి బాగా ధృవపరచడం అణు అణువులోనూ ఉన్నది పరమాత్మే అనేటటువంటిది మనకి ధృవపరచడం కోసం ఈ విధంగా చెప్పారు. చెప్పాక మరి ఇప్పుడు జగన్మాత చిదగ్ని కుండల్లోంచి ఉద్భవించింది. ఎందుకు ఉద్భవించింది? శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత. దేవకార్యాన్ని చక్కగా నిర్వహించడం కోసం అమ్మ ఉద్భవించింది. ఏంటా దేవకార్యం? మనలో ఉండేటటువంటి అసుర శక్తులను అన్నిటినీ సంహరించాలి అని ఇంతకు ముందు శ్లోకంలో చండీ అనే ఒక అమ్మని చండీ అనే సంబోధన చేశారు. చండీ అంటే చండి చెండాడు, ఆవిడ మనలోని గుణాలని చీల్చి చెండాడు కనుక చండీ స్వరూపాన్ని అక్కడ ధ్యానించాం. ఎప్పుడైతే అమ్మ మనలోని అసుర శక్తులను సంహరిస్తుందో అప్పుడు ఏమిటి ఉద్భవిస్తాయి? దేవతాగణాలన్నీ పైకి వస్తాయి, మనలో దైవ గుణాలు వర్ధిల్లాలి కదా. పరిత్రాణాయ సాధునా వినాశాయ దుష్కృత అంటూ ఉంటే ధర్మ సంస్థాపన జరగాలి ఎక్కడ? మనలో. అందుకని ఆయన పదే పదే చెప్తున్నాను అన్నాడు. యుగే యుగే అంటే యుగానికి ఒక్కసారనే కాదు, పదే 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 అంటే ప్రతిక్షణం 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 అనేక మార్లు పుడుతూనే ఉంటున్నాడు ఆయన. ఎందుకు పుడుతున్నాడు అంటే ఇందుకు దేవకార్య సముద్యత. ఈ దేవకార్యం సంజీవుడికి నెరవేర్చాలి. ఇప్పుడు ఆవిడకి సింహాసనం వేశారు, సింహాసనం మీద అమ్మ ఆశీర్వాదాలైంది. సింహాసనం అంటే ఆవిడకి ఎలాంటి సింహాసనం వేశారు? ఇప్పుడు ఏదో ఇలాంటి కుర్చీలు ఇలాంటివి ఇలాంటివి కాదు, ఆవిడకి 4 గోల్డ్ ఉన్నటువంటి ఒక మంచం ఉంది. ఆ మంచం మీద పెద్ద బల్ల ఉంటుంది. ఇదే వర్ణన మనకి తిరుప్పావయవం కూడా వచ్చింది. ఆ స్వామివారి పర్యంతం గురించి చెప్తూ 4 గోల్డ్ ఉన్న మంచం, 4 గోల్డ్ అక్కడ ఎలా చెప్పారు? పువలయాపీఠం అనేటటువంటి ఏనుగుని సంహరించి ఆ 4 దానికి 4 కొమ్ములు ఉన్నాయట పువలయ పీఠానికి, ఆ ఏనుగుకి దంతాలు, ఆ 4 దంతాలు తీసి నీలాదేవి కోసం అని చక్కగా మంచం ఉడికించారు కృష్ణయ్య. ఇప్పుడు అమ్మవారు కృష్ణయ్య వేరా కాదుగా, వారిద్దరూ ఒకటే. అమ్మే చెప్పింది అది చెండి సప్తశతిలో నేను ద్వాపరయుగాంతాన నేను కృష్ణుడిగా ఉద్భవిస్తాను అని చెప్తున్నాడు కనుక ఇక్కడ ఏమైందంటే అమ్మ కూర్చున్నటువంటి అమ్మ చక్కగా మగ్గం వేసుకుని కూర్చుంటూ మళ్ళా ఇలా కాలు జాపుకుని కింద ఇలా కూర్చోబుతాడు. ఆవిడ కూర్చున్న సింహాసనం ఎలా చేశారంటే చక్కగా 4 కోళ్ళు ఉన్నాయట, ఆ 4 కోళ్ళుతో దాని మీద పెద్ద పీట ఉందిట, దాని మీద బ్రహ్మాండమైన హంసతులిక కల్పం పంచ కోశాలతో చేయబడినటువంటి గొప్ప పరుపు ఉంటుందిట. ఆ పరుపు మీద
సదా
సాంబశివ అంటే అర్థమేంటి? స అంటే అంబతో సహా కూడిన శివుడు, సాంబశివుడు సదాశివుడు. కనుక ఈ సదాశివుడు ఏం చేస్తాడంటే అనుగ్రహాన్ని చూపిస్తాడు. మరి ఇప్పుడు ఈ సదాశివుడు అనేటటువంటి వాడు ఇప్పుడు ఈయన ఎలా ఉన్నాడు, అక్కడ మధ్య పనకలా ఉన్నాడు. మంచం ఉంటుంది కదండి, మంచానికి నాలుగు కాళ్ళు ఉంటాయి కదా, ఆ నాలుగు కాళ్ళు బ్రహ్మ విష్ణు రుద్రుడు ఈశ్వరుడు, వీళ్ళు నలుగురు నాలుగు కాళ్ళు. దాని మీద మధ్య పనకుని చూసారా, మెయిన్ పలక, అది మంచం అని పిలవాలి అంటే దానికి పలక ఉండాలిగా, ఆ పలక సదాశివుడు. అంతేకాదు ఆయనే దాని మీద ఎలా ఉన్నాడంటే ఆచ్ఛాదనగా ఉన్నాడు, ఓ తెల్ల బెడ్షీట్ కప్పినట్టుగా ఉన్నాడు, తెల్ల బెడ్షీట్. బెడ్షీట్ ఎందుకు తెలుపు అని ఎందుకన్నారు? ఆచ్ఛాదనగా ఉన్నాడు అంటే పంచకోశ విలక్షణాది సమస్త ధర్మ విలక్షణం. గురుమూర్తి ఎటువంటి స్థితిలో ఉన్నారు? పంచకోశాలకి దాటి అవతలున్నటువంటి విలక్షణంగా ఉన్నటువంటి స్థానంలో గురుమూర్తి యొక్క, గురుమూర్తి అన్న, సాంబశివుడన్న, అమ్మా అన్న, శివశక్తులన్న ఒకటి. వీరు వసించేది ఎక్కడ? సహస్రారంలో. ఈ సహస్రారంలో ఉన్నటువంటి ఈ సదాశివుడు మనకి ఏమిస్తున్నాడు? ముక్తినిస్తున్నాడు అన్నారు. సదాశివుడు శివుడు గౌరాంగరూపుడు కదండి, అంటే గౌరాంగుడు అంటే ఏంటి? తెల్లగా ఉంటాడు. అమ్మవారేమో అమ్మవారిని ఎర్రగా ఉంటుంది అనే ఒక నామం ఉంది అని ఏంటో చెప్పండి. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వ కటీతక్కే, కౌసుంభ పుష్పం అని ఒక పుష్పం ఉంది. చాలా మంది కౌస్తుంభ అంటారు, కౌస్తుంభ కాదు, కౌసుంభ, కౌసుంభ పుష్పం, అది ఎర్రగా ఉంటుంది. అటువంటి ఎర్రటి వర్ణఛాయ కలిగినటువంటిది అమ్మ. కరుణా కరుణాపరంజితాక్షి. ఎరుపు అనేటటువంటిది మనకి దేవుని సూచిస్తుంది, ప్రేమ, కరుణ, దయ. అరుణాం కరుణాపరంగితాక్షి, అక్కడ అర్థమైపోతుంది. ఆ కరుణ అంటేనే ఎరుపు, ఎరుపు అంటేనే కరుణ. అమ్మ ఎవరు? అమ్మాయి ఇచ్చిపోతు కరుణ, అరుణ ఇచ్చిపోతు కరుణ అంటే అటువంటి అటువంటి. అందుకనే చూడండి అమ్మ ఎర్ర చీర కట్టుకుని చక్క అమ్మవారిలా ఉన్నామమ్మా అంటాం మనం కదా. ఎవరైనా ఎర్ర చీర కట్టుకుని వస్తే అమ్మవారిలా ఉన్నామమ్మా, చక్క మహాలక్ష్మీదేవిలో ఉన్నా, అమ్మవారిలా ఉన్నాం, గౌరీదేవిలో ఉన్నాం అంటాం ఎర్ర చీర కట్టుకుని వస్తే. అదేవిధంగా ఆ ఎరుపు ధనం అనేటటువంటిది కరుణకి సూచించేటటువంటి, కరుణను సూచించేటటువంటి వర్ణం. కనుక ఇక్కడ స్వామి వారేమో పల్లెటి ఆయన, ఆయన ఆయనను వర్ణించేటప్పుడు మీకు మహన్యాసంలో శుద్ధ స్ఫటిక సంకాశం అని త్రినేత్రం అని కూడా ఒక ఇది ఉంది కదా, శుద్ధ స్ఫటిక సంకాశం. ఆయన ఎటువంటి ఆయన? శుద్ధ స్ఫటికల్లాగా ఉంటాడు, గుణాలే లేవు, తెల్లగా ఉండకపోతే ఇంకెలా ఉంటాడండి, తెల్లగా ఉన్నట్టు. అటువంటి ఆయనకి ఇంకా ఏంట, ఇంకా గోక్షిరాని ఎలా ఉంటాడు, అలా తెల్లగా ఉంటాడు. కానీ ఈయన మీద ఎవరు కూర్చున్నారు ఇప్పుడు? పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి. ఈ పంచబ్రహ్మల మీద కూర్చున్నది ఎవరు? భీమవరంలో కూడా మేము అదే అనుకున్నాం, వస్తే ఎంత బాగుంటుంది, ఇలా ఉంచితే బాగుంటుంది అనుకున్నాం. కానీ అక్కడ కూడా రంగులు వేసుకోవచ్చు అమ్మ గుప్ప, అమ్మ కూడా అనుకున్నాను తెల్లగా ఉంటే బాగుంటుంది, మరి మనం ఉంచలేము తెల్లగా ఉంటాం. తెలిపే ఇంకా పల్లగా జరుగుతున్నావు, మగాళ్ళు అయితే తెల్ల చొక్కాలు వేసుకున్నా పర్లేదండి, ఆడవాళ్ళు చండాలంగా ఉన్నావు నువ్వు, దాని మీద ఏమో తింటూ తింటూ ఒక ఒక ఎంబ్రాయిడరీ చేయించుకోమ్మా అంటారు, ఏదో ప్రింట్ చేయించుకో అంటారు. అవునా? అలాగే ఇక్కడ స్వామి గారు గుణమే లేదు, ఆయన నిర్గుణుడు, అందుకని ఆయన శుద్ధ స్ఫటికంలా తెల్లగా ఉంటాడు. ఆ తెల్లగా ఉంటే ఇంట్లో తాగలేదు, అందుకని అమ్మవారు తన రంగు అర్పించేసింది బాబుకి. అమ్మ మాస్టర్ కాదండి, ఇది నాకు మళ్ళీ ఇచ్చారు బాబుకి. తెలుపు అనేది గ్యారంటీ రంగు, కానీ మన తెలుపు ఎన్నిసార్లు ఉంచుకున్నా రంగు పోతున్నాను మనం బయటలేదు కదా, తెల్ల తెల్ల బట్ట ఉంది. కానీ అదే ఏదైనా రంగు బట్ట ఎస్పెషలీ ఎర్ర రంగు బట్టలు రాణి రంగులు ఉంటుంది, రాణి కలర్. ఆ రాణి కలర్ ఇచ్చావంటే చాలు శివాకారే మంచి, ఆ మంచాన్ని అంతా ఎరుపు చేసేస్తుంది. కట్టుకున్న వాళ్ళు పొట్ట మీద ఇక్కడ కూడా ఎర్రగా అయిపోతుంది. పట్టు చీరలు మనం బోర్డు కట్టుకుంటూ ఉంటాం, ఆ కట్టుకున్నప్పుడు ఆ రంగు కానీ ఉంటే, ఆ రాణి కలర్ కానీ ఆ బ్లూ కలర్ కానీ ఉంటే తప్పకుండా ఒంటి కట్టుకుంటుంది. అందుకని అమ్మవారి కలరు అడ్డుకుపోయే కలర్ అంటే అర్థమైందా? ఏంటండి ఏమర్థమైంది? ప్రకృతి ప్రకృతి కదా, ప్రకృతిని మనం మనలో ఉన్న శుద్ధ చైతన్యానికి అంటించేసుకుంటున్నాం. అనేక రంగులు ఆవిడ ఆవిడకి పీత వస్త్రము ఇష్టమే, అదేంటి రంగులే ఇష్టం ఆవిడకి. తెల్లగా ఎప్పుడు ఏదో సరస్వతిదే కట్టుకుంటుంది కానీ మిగతా అమ్మవారులందరూ ఎరుపు నలుపు గ్రీను రెడ్డు ఇంకేమైనా అలాంటివన్నీ కట్టుకుంటారు కదా. అదేవిధంగా అమ్మవారి రంగు దిగిపోతుంది, దిగిపోయి స్వామివారు అడ్డుకుపోతుంది. స్వామివారు ఇప్పుడు రంగు వేసుకున్నట్టుగా ఉన్నారు, అయినా తెల్లతనం అంతా పోయింది అక్కడ ఎర్రగా అయిపోయింది. అంటే ఏం లేదండి, స్వామివారు నిర్గుణుడు నిరంజనుడు, అటువంటి ఆయనలో సృష్టి చెయ్యాలి అనే ఒక సంకల్పం వచ్చేసరికి ఆయన ఎర్రగా మారిపోతున్నాడు అని అమ్మ. అంతేగాని వేరే ఏం కాదు. అంటే మామూలు భాషలో చెప్పుకోవాలంటే బాగా తెల్లగా ఉన్నవాళ్ళు, ముఖ్యంగా మాతాజీ వారు ఎప్పుడు మా నారాయణ ప్రసాద్ గారు అంటూ ఉండేవారు, ఆయన తెల్లగా ఉండేవారు కదా. ఎవరు? నారాయణరావు గారు. ఆయన కోపం వచ్చిందనుకోండి మొహం కందగడ్డలా మనం అందరం చూసాం కదా, చూసాం కదా కందగడ్డలా అయిపోయింది. అటువంటి అప్పటి వరకు తెల్లగా ఉన్నవాడు కోపం అనే ఒక ఒక భావ
కౌసుంభాస్తరణ
ఆస్తరణాయ నమః. ఆస్తరణం అంటే ఒక కప్పు, ఎర్రటి కప్పు కప్పుకున్నటువంటి వాడు, ఆస్తరణ కలిగినటువంటి వాడు అని. అంటే ఎర్ర అంటే ఇప్పుడు శృంగారం అనేటటువంటి, శృంగారం అనగానే మనకి తప్పుడు ఆలోచనలు రాకూడదని ముందరే చెప్పుకున్నాం కదా. శృంగం అంటే ఏంటండి? కొమ్ములు కదా, ఋష్యశృంగుడు. శృంగం అంటే కొమ్ము, అర అంటే సగం, దేనిలో సగం, వృత్తల్లో సగం, సర్కిల్లో సగం ఉందనుకోండి, దానిని అర. రస అంటే ఆనందం. కనుక ఇప్పుడు శృంగ అర రసం. శృంగములు అంటే కొమ్ములు అన్నాం కదా. ఈ కొమ్ములు అనేటటువంటివి శ్రీచక్రంలో ఎలా ఉన్నాయి? కొమ్ముల్లా లేవు శ్రీచక్రంలో, కొమ్ములు లేవు. అది ఆ కొమ్ములు శ్రీచక్రంలో ఉన్నటువంటి కొమ్ములు. మరి వృత్తాలు ఉన్నాయి కదా శ్రీచక్రంలో, సర్కిల్స్ ఉన్నాయి కదండి, త్రికోణాలు, బిందు త్రికోణాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి కనుక రస అంటే నమ, రసముకి సూచి. రసం అంటే ఏంటి? రసో వై సహ, పరమాత్మ యొక్క రసము ఆనందం. కనుక ఈ ఆనందానికి స్వరూపం నమ. నవనవలాడుతూ ఉంటుంది అన్నారు చూసారా, నవనవోన్వేషణం అంటారు. నవనవలాడుతూ ఉంది ఆమె సొగసు అంటారు. అంటే ఏంటి? చాలా నిత్య నూతనంగా చక్కగా చాలా చక్కగా అందంగా ఉంది అని చెప్పుకోవడానికి అనమాట. కనుక ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము అంటే ఆ అమ్మ యొక్క నవావరణ ఆవరణతో కూడుకున్నటువంటి ఆ రూపాన్ని గురించి ఇక్కడ చెప్తారు. పంచప్రేత మంచాది సాయి నమః, పంచప్రేతాసనాసీనాయ నమః. అమ్మ యొక్క నవావరణ రూపం, అమ్మ యొక్క శ్రీచక్ర రూపం, అమ్మ యొక్క మరి భావన రూప భావన చేసేటటువంటి ఆ రూపం. సామరస్య భావన ఎలాగా చెప్తున్నారు, మనకి చెప్తున్నదే సామరస్యం. శివశక్తులు ఏక స్వరూపం గురించి చెప్తున్నారు. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? అర్థమవలేదా? నీకేరే గీత, అర్థమైందా? కనుక ఈ త్రికోణాలు వృత్తాలు కలిపితే శ్రీచక్రం అయింది. మనకి ఇక్కడ శ్రీచక్ర వర్ణన కూడా జరిగింది ఈ శ్లోకంలో. కేవలం బయట ఉండే రూపమే కాదు, కనుక రూపభావన, శ్రీచక్ర భావన, తాదాత్మ్య భావన, మనం అందులో మునిగిపోయావా లేదా? గురుమూర్తిని స్మరించుకుంటూ అదే తాదాత్మ్య భావన. ఇంకా వేరే భావన ఉంటుందండి మనకి. కనుక ఈ నవావరణ చక్రం అనేటటువంటి శివశక్తిమయమైనటువంటి రూపం, అటువంటి శివశక్తిమైనటువంటి రూపాన్ని ఈ ఈ 92వ శ్లోకంలో ఎంత అందంగా వర్ణించారో ఆది గురువులు, జగద్గురువులు అయినటువంటి శ్రీ ఆదిశంకర భగవత్పాదుల వారు మనకి అటువంటి చక్కటి ఆ తత్వాన్ని గ్రహించే బుద్ధిని మనందరికీ ప్రసాదించమని గురుమూర్తిని వేడుకుంటూ ఇవాటికి ఇక్కడ అది ఉండొచ్చు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి.